తం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్భాగవతం 4వ స్కందం 31వ అధ్యాయం మొదలు పెట్టబోతున్నాము. సో 1వ నంబర్ శ్లోకం నుంచి మొదలు పెడతాము, చూద్దామంట ఈరోజు ఎన్ని శ్లోకాలు కవర్ అవుతాయి అని చూసుకొని మిగతావి రేపు కవర్ చేసుకుందామంట. సో ఇది లాస్ట్ అధ్యాయం 4వ స్కందంలో. సో నారదముని ప్రచేతసులకి కొన్ని సూచనలు, నిర్దేశాలు, ఆదేశాలు ఇస్తారు. సో అవేంటో మనం ఈరోజు చూద్దామంట. దానికి ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగరూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిచనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి మొదలు పెడతామంట. మైత్రేయ ఉవాచ తత ఉత్పన్న విజ్ఞాన ఆశ్వధూక్షజా భాషితం స్మరంత ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్ గ్రహాత్. తో మైత్రేయముని ఏం చెప్పారంటే, సో ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసాం ప్రత్యేకలు 10,000 సంవత్సరాలు నీటి లోపల తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి ప్రకటన తర్వాత ఆయన దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత విష్ణుమూర్తి ఆయన వాళ్ళకి వరాలు ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. దాని తర్వాత బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞ ప్రకారం మరీషను వివాహం చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారు. సో ఈ విధంగా ఇంట్లో వాళ్ళు వరాలు దొరికే వాళ్ళకి ఇప్పుడు 1,000 సంవత్సరాల వరకు వాళ్ళు ఇంట్లో ఇలా నివసించారు. ఇంకా ఆధ్యాత్మిక చేతనను కూడా వాళ్ళు పెంపొందించుకున్నారు ఇంట్లో ఉండే. ఆ విధంగా ఫైనల్గా వాళ్ళు భగవంతుడి యొక్క కృప ద్వారా భగవంతుడిని స్మరించుకుంటూ వాళ్ళు తర్వాత ఇంటిని త్యాగం చేసేసి వాళ్ళ భార్యని వాళ్ళ పుత్రుడు దక్షుడి యొక్క అధ్యక్షతలో వదిలేసి వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారన్నమాట ఫైనల్గా లాస్ట్కి. సో ఈ విధంగా తర్వాత వాళ్ళు భగవద్ధామాన్ని కూడా చేరుకుంటారు అనే విషయం కూడా చెప్తారు మనకి. సో ఇది ఏంటిలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారంటే, ఇది వైదిక పద్ధతి అనమాట. అవునా, క్షత్రియులు మామూలుగా మీరు చూస్తే, పాండవులు కూడా అలాగే ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఒక యోగ్య వ్యక్తి, రాజు అవ్వడానికి యోగ్య వ్యక్తి ఉన్నాడు, సో ఆయన రాజసింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు ఇంకా రాజ్యం త్యాగం చేసేసి, ఇల్లు త్యాగం చేసేసి హిమాలయాల వైపు ప్రయాణిస్తూ అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని ముగించేశారు, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయారు. సో ఇలా మామూలుగా ఈ సంసారంలో ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు, దాని తర్వాత ఒక సమయం తర్వాత ఎప్పుడైతే ఇలా పుత్రుడు సరైన యోగ్యతకు వచ్చినప్పుడు, సో ఆయన అధ్యక్షతలో ఇలా ఇంకా భార్యను వదిలేసి తర్వాత వాళ్ళు ఇంకా ఆధ్యాత్మిక ప్రగతి కోసం వనానికి వెళ్ళిపోవాలన్నమాట, వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాలి, దాని తర్వాత అక్కడ నుంచి సన్యాసం లేకపోతే భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. సో ఇది వైదిక సంస్కృతి పద్ధతి. సో మొట్టమొదటిది బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం, నాలుగు ఆశ్రమాలు ఉంటాయి. సో మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచారి ఆశ్రమంలో వ్యక్తులు, స్టూడెంట్స్ చాలా తపస్సులు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ఇంకా అన్ని రకాల శిక్షణ పొందుతారు, ఎడ్యుకేషన్, అన్ని రకాల ఆధ్యాత్మిక విలువల గురించి తెలుసుకుంటారు. తద్వారా వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా అప్పుడు ఆ సమయంలో స్త్రీతో సాంగత్యం భోగం చేయరు. సో తద్వారా బ్రహ్మచర్య ఫస్ట్ ఆశ్రమం ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఆధునిక జగత్తులో, మోడర్న్ వరల్డ్లో ప్రభుపాద గారు రాస్తున్నారు, ఇదే పెద్ద లోపం. చిన్నతనం నుంచి ఈ బ్రహ్మచర్య పాటించేవారు ముందు గురుకులంలో, వేదిక సభ్యత సంస్కృతి ఉన్నప్పుడు, భారతదేశంలో ఫాలో అవుతున్నప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో పంపిస్తారు, స్కూల్లో ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు చిన్నప్పటి నుంచే కలిసి స్కూలు కాలేజీలో తిరుగుతారు, సాంగత్యం చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళు ఈ బ్రహ్మచర్యాన్ని పాటించలేరు. అందుకనే ఈ మొదటి ఆశ్రమం నుంచే సరిగ్గా పాటించడం కుదరట్లేదు. దాని కారణంగా మొత్తం ఈ జగత్తులో రకరకాల అల్లకల్లోలంగా ఉందన్నమాట అంతా సమాజం. ఎందుకంటే ప్రథమమైన ఆశ్రమే సరిగ్గా సరైన శిక్షణ లభించట్లేదు కనుక. సో అందుకనే ఇక్కడ రాస్తున్నారన్నమాట, మనిషి ఎప్పుడైనా సరే జీవించేది ఈ ఈ వర్ణాశ్రమం ప్రకారం జీవించాలన్నమాట. సమాజం వర్ణాశ్రమం ప్రకారం నడిచినప్పుడు వైదిక విలువలతో, అప్పుడు అది సరైన మానవ సభ్యత సంస్కృతి. సో ఈ విధంగా చిన్నతనం నుంచి యాక్చువల్లీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు తపస్సులు చేయాలన్నమాట, ఫైనాన్సెస్. తర్వాత వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు వివాహం చేసుకుంటారు, తర్వాత అలా గ్రహస్థాశ్రమంలో ఉంటారు, పిల్లల్ని కంటారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఆ సమయంలో ఇంకా ఇల్లుని త్యాగం చేసి సంపూర్ణంగా మొత్తం సమయం కృష్ణ భావనామృతంలో కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. దాని గురించే ప్రయత్నించాలి. ఈ విధంగా భగవద్ధామానికి వాళ్ళు భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవాలి, అది లక్ష్యం. సో అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట, చూసాము అంటే ఎప్పుడు బయలుదేరాలి అంటే ఎప్పుడు సమయం వస్తే అప్పుడు. ఇప్పుడు దీనికన్నా ముందు ఇక్కడ ప్రభుపాద గారు ఉదాహరణ రాస్తున్నారు ప్రాచీన బరిహిషిత్ అంటే ప్రచేతసుల యొక్క తండ్రి. ప్రాచీన బరిహిషిత్ ఆయన వీళ్ళందరినీ తపస్సులు చేసుకొని పంపించేశారు, ఎందుకంటే ఫస్ట్ ఆశ్రమంలో తపస్సు చేయాలి బ్రహ్మచర్య ఆశ్రమం, వీళ్ళందరూ ఇంకా వివాహం చేసుకోలేదు అప్పుడు. సో వీళ్ళందరూ స్టూడెంట్ లైఫ్లో ఉండి వీళ్ళని పంపించారు. సో వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు, ఈయన మాత్రం కర్మకాండ యజ్ఞాలు చేసుకుంటూనే పోతున్నాడు ఇంకా. సో అప్పుడు నారదుని వచ్చేసి ప్రాచీన పరిషత్కి ఆదేశాలు ఇచ్చారు, సరిగ్గా పురంజండి ఉపాఖ్యానం చెప్పి ఆయనకి బోధించారు. సో ఆయన అర్థం చేసుకొని, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, ఇంతకాలం అయిపోయింది, ఇంతకాలం నుంచి నేను కర్మకాండ యజ్ఞాలు చేసుకుంటూ కూర్చున్నాను, ఇంకా సమయం అయిపోయింది, ఇప్పుడు నేను వెంటనే ఇల్లుని త్యాగం చేసేసి వెళ్ళిపోవాలి, ఇంకా నా కుమారులు తిరిగి రాలేదు, కానీ వాళ్ళు వచ్చేంత వరకు నాకు సమయం లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయాను అని అర్థం చేసుకొని వెంటనే ఆదేశాలు వాళ్ళ మంత్రులకు ఇచ్చేశాడు. మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పేయండి ఎలా పరిపాలించాలో రాజ్యము, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు ప్రాచీన పరిషత్. అలా అనమాట. సో ఎప్పుడు సమయం మీకు అర్థమవుతుందో, ఇంకా సమయం అయిపోతుంది, లేదు నా దగ్గర సమయం పోయింది, వెంటనే సంపూర్ణంగా భగవంతుడు భక్తి చేసుకోవాలి, భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి సంపూర్ణమైన ప్రయత్నం చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఇంకా ఇంటి బాధ్యతలను వదిలేసేయాలన్నమాట. ఆ సమయంలో ఇంకా సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవాలి ఒక సమయంలో. సో అది అలా అన్నమాట. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, హిత్వాత్మపాతం గృహమంద కూపం. సో ఇది గృహం అందకూపం, ఒక అందకూపం అని చెప్తున్నారు ఈ యొక్క భౌతిక జీవితం సంసారంలో. సో అందుకే ఒక వ్యక్తి ఇలాంటి కంఫర్టబుల్ హోమ్ లైఫ్ అని ప్రభుపాల ద్వారా రాశారు. దీన్ని ఒకసారి ఒక సమయంలో త్యాగం చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఆత్మపాతం, హిత్వాత్మపాతం. ఆత్మపాతం అంటే ఆత్మను చంపేస్తుంది. మనం అలాగే ఇంట్లోనే కూర్చొని ఉంటే చచ్చే వరకు. సో అది ఎలాగంటే, ఒక అంధకూపంలో ఏమైనా పడిపోయారనుకోండి, అతను అక్కడ నుంచి బయటికి రాలేడు అంధకూపం నుంచి, ఇంకా అక్కడే చచ్చిపోతాడు. అలాగే గృహం నుంచి బయటికి రాకపోతే, అక్కడే ఉండి అక్కడే చచ్చిపోతే ఇంకా భగవద్ధామానికి వెళ్ళలేడు. అందుకనే టూ మచ్గా అటాచ్మెంట్ ఉండకూడదు అన్నమాట సంసారిక జీవితానికి, భౌతిక జీవితానికి. అది మన కృష్ణ చైతన్యాన్ని పెంపొందించకుండా అడ్డుకుంటుంది, పెరగకుండా. ఓకే, అందుకని మనము కృష్ణ చైతన్యం కూడా పెంపొందించుకోవాలి. దీక్షిత బ్రహ్మ సత్రేణ సర్వభూతాత్మ మేధస్ ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధో భూద్యత్ర జలిహి. ప్రచేతసులు అప్పుడు ఏం చేశారంట, అక్కడ నుంచి ఇల్లు త్యాగం చేసి ఎక్కడికి వెళ్ళారంట, వెళ్ళారు సీషోర్ ఇన్ ద వెస్ట్, అంటే పశ్చిమం వైపున్న సముద్రం ఒడ్డున వెళ్ళి అక్కడ ఒక గొప్ప ఋషి ఉన్నాడంట, ముక్త ఋషి. ఆయన పేరు జాజలి ఋషి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంలో సంపూర్ణంగా సమృద్ధి అయిపోయిన తర్వాత, ఎంతవరకు అంటే ఇంకా ఏ స్టేజ్కి చేరుకున్నారంటే వాళ్ళు అన్ని జీవరాశులను సమాన దృష్టితో చూడగలుగుతున్నారు. సో అలా కృష్ణ కాన్షియస్నెస్లో పర్ఫెక్ట్ అయిపోయారన్నమాట వాళ్ళు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఏమని, బ్రహ్మభూత ప్రసన్నాత్మ, మీరు ఈ స్థాయికి చేరుకుంటే అప్పుడు అందరిని సమాన దృష్టితో చూడగలరు, అప్పుడు మీకు భక్తి లభిస్తుంది. సో అలా అన్నమాట. సో ఎవరైనా సరే ఇలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటే వాళ్ళు ఇలాంటి రకరకాల జీవరాశుల మధ్యన భేదభావాలే చూడరన్నమాట, వాళ్ళన్నీ కూడా ఆధ్యాత్మిక స్థలంలోనే చూస్తారు. సో అది అసలైన జ్ఞానం, అసలైన విద్య. విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గావిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. సో అందుకే ఇక్కడ చెప్పారన్నమాట. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు తపస్సులు చేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో స్థాపితమైపోయారు. అందుకని ఇక్కడ క్లియర్గా చెప్పారు ఏమంటే, జాజలి దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఆల్రెడీ ముక్త అవస్థలో ఉన్నాడు ఆ వ్యక్తి, ఆ ఋషి. సో ఈ విధంగా ఒకవేళ ఎవరైనా ముక్తి పొందాలనుకుంటున్నారనుకోండి, మనిషి జీవితాన్ని సిద్ధంపరచుకోవాలనుకుంటున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఇలాంటి ముక్త పురుషుల యొక్క సాంగత్యాన్ని, సాధువుల యొక్క సాంగత్యాన్ని కోరుకోవాలి. అలాంటి సాధువుల యొక్క సాంగత్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఇదే సాధు సంఘ, ఒక మంచి భక్తులతో సాంగత్యాన్ని మనము పెంపొందించుకోవాలన్నమాట. అప్పుడు మనము ముక్తి మార్గం వైపు ప్రయాణిస్తాం, ముక్తి పొందగలం. సో అందుకే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. తాన్ నిర్జిత ప్రాణమనోవచో దృశో జితాసనాన్ శాంత సమాన విగ్రహాన్ పరిమలే బ్రహ్మ నిజోజితాత్మనః సురాసురేధ్యో దదృశే స్మ నారదః. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకంలో వాళ్ళు ఇప్పుడు యోగ పద్ధతి, యోగాసనాలు చేసుకుంటున్నారు, యోగ పద్ధతిని అనుసరిస్తున్నారు. తద్వారా వాళ్ళ మనస్సు, ప్రాణవాయువులు, వాక్యాలు, దృష్టిని అన్నింటినీ కూడా నియంత్రిస్తున్నారు ఈ ప్రాణాయామ ప్రాసెస్. ఈ ప్రాణాయామం ద్వారా నియంత్రించి తద్వారా అన్ని రకాల భౌతిక ఆసక్తుల నుంచి ముక్తులైపోయారు. ఈ విధంగా వాళ్ళు ఆ ఆసనంలో కూర్చొని సంపూర్ణంగా వాళ్ళ మనస్సుని ఆ పరమేశ్వరుడు భగవంతుడి పైన కేంద్రీకరించారు. ఇక్కడ బ్రహ్మన్ అని ఇచ్చారు. ఆ బ్రహ్మన్ అంటే ఇక్కడ బ్రహ్మన్ పరమాత్మేది భగవాన్ ఇది సభ్యత. అన్నిటికన్నా ఉన్నతమైన బ్రహ్మన్ స్థాయి అంటే భగవంతుడు. ఆ భగవంతుడి పైన వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళ మనస్సుని కేంద్రీకరించారంట. ఈ విధంగా వాళ్ళు ప్రాణాయామం చేసుకుంటూ భగవంతుడి పైన మనస్సుని బ్రహ్మన్ పైన కేంద్రీకరించుకున్నప్పుడు ఆ సమయంలోనే నారదముని ఏ నారదమునైతే సురా సురేధ్యో అంటే సురులు అసురులు అంటే దేవతలు దానవులు ఇద్దరూ కూడా పూజిస్తారు నారదముని. అలాంటి నారదుని అక్కడ చేరుకున్నాడంట, వాళ్ళని చూడడానికి వచ్చాడు నారదుని. సో మనకు తెలుసు ముందే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ దొరికింది, శిక్షణ దొరికింది శివుడి దగ్గర నుంచి. రుద్రగీతం స్నిగ్ధ ప్రవృద్ఘణ శ్యామం. సో ఈ విధంగా శివుడి యొక్క ఆదేశాలను అనుసరించుకొని ఈ శ్యామసుందరమైన కృష్ణుడి రూపం పైన వాళ్ళు ధ్యానించుకుంటున్నారు. అదే పరబ్రహ్మంగా పరబ్రహ్మం అవునే అర్జునుడు చెప్పాడు కదా కృష్ణుడి గీతలో, పరబ్రహ్మం పరం ధామ పవిత్రం పరమం భవాన్, నువ్వే ఆ పరబ్రహ్మం అని. ఆ పరబ్రహ్మం పైన వీళ్ళు ధ్యానించుకుంటున్నారు కృష్ణుడి శ్యామసుందరం పైన. ఇప్పుడు నారదముని అక్కడ చేరుకున్నారు. సో నారదుని యొక్క విశేషత ఏంటంటే సురులు అసలు ఇద్దరు కూడా ఆయన్ని పూజిస్తారు సన్మానిస్తారు. ఇది ఒక గొప్ప వైష్ణవుడి యొక్క లక్షణం అని ఇక్కడ చెప్తున్నారు. సో పర్ఫెక్ట్ వైష్ణవుడి యొక్క స్థితి ఇలా ఉంటుందన్నమాట నారదునిలాగా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు స్వతంత్రులు, ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించరు ఆ విధంగా. సో అందరి మేలునే కోరుకుంటారు. సో అందుకే నారదుని ఒక పర్ఫెక్ట్ డివోటీ అనమాట, పర్ఫెక్ట్ వైష్ణవుకి ఉదాహరణ. అందుకే దేవతలు దానవులు అందరూ కూడా ఆయన్ని సన్మానిస్తారు. 4వ శ్లోకం తం ఆగతం త ఉత్తాయ ప్రణిపత్యాభినంద్య చ పూజాయిత్వా యతా దేశం సుఖాసీనం మతాభ్రువన్. సో వెంటనే ప్రచేతసులు చూశారు, అరే నారదముని వచ్చేసాడు, ఇంత నారదముని దేవర్షి నారదముని రాగానే వాళ్ళు చూడగానే వెంటనే వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు కదా, ప్రాణాయామం చేస్తున్నారు, వెంటనే లేచి నించున్నారు. లేచి నించుని వెంటనే వాళ్ళు నారదముని ప్రణామాలు అర్పించుకొని ఆయన్ని పూజించి ఆయనకు తగ్గ సీట్ ఇచ్చారు, కూర్చోవడానికి తగ్గ స్థలాన్ని ఇచ్చారు, మంచి సీట్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ప్రచేతసులు. ఇప్పుడు నారదమునికి ప్రశ్నలు అడుగుతున్నారు, అవేంటో చూద్దామంట. ఎందుకంటే ఇది వాళ్ళు కరెక్ట్గా ఇప్పుడు చూసారన్నమాట, నారదుని వచ్చాడు గొప్ప రీషన్. వెంటనే వాళ్ళు లేచి వాళ్ళ ఆసనంలోంచి ప్రణామాలు అర్పించుకొని పూజించి ఆయన కూర్చున్న తర్వాత మంచి సీట్ ఇచ్చి ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు. ఏం ప్రశ్నలు అడుగుతున్నారు ఫస్ట్ చూద్దాము, దాని తర్వాత దాని జవాబు నారదుని కూడా ఇస్తాడు, అవి కూడా చూద్దామంట ఈరోజు. సో 5, 6, 7 శ్లోకాల్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఉంటాయి. 8వ శ్లోకం నుంచి మళ్ళీ మనము మైత్రేయముని మనకి చెప్తారు. 9వ శ్లోకం నుంచి నారదవ వాచ స్టార్ట్ అవుతుంది, నారదుని యొక్క సూచనలు స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ప్రచేతసుల యొక్క ఏం అడుగుతున్నారు ఏం చెప్తున్నారు నారదునికి చూద్దామంట. ప్రచేతస ఊచుః స్వాగతం తే సురార్షేద్య దిష్ట్యానో దర్శనం గతః తవ చంక్రమణం బ్రహ్మన్ అభ్యాయాయ తారవే. ప్రచేతసులందరూ కూడా నారదుని ఈ విధంగా స్వాగతం పలికారు. ఓ బ్రాహ్మణ, ఓ గొప్ప ఋషి దేవర్షి, మీరు మమ్మల్ని కలవడానికి వచ్చారు, మధ్యలో మీకు ఏ ఆటంకం కలగలేదని మేము అనుకుంటున్నాము. మా యొక్క గొప్ప సౌభాగ్యం ఈరోజు మిమ్మల్ని మేము దర్శించుకోగలుగుతున్నాము. ఎందుకంటే మీరు ఎలాంటి వారంటే ఒక సూర్యుడు లాంటి వాళ్ళు. సూర్యుడు అలా ప్రయాణిస్తున్నప్పుడు ఎంతోమంది మనుషుల్ని అంధకారం నుంచి ముక్తులు చేసేస్తారు. ఈ అంధకారం ద్వారా అంధకారంలో రాత్రిపూట దొంగల భయం ఉంటుంది. సో ఆ దొంగల భయం నుంచి అంధకారం నుంచి మీరు వాళ్ళని ముక్తులు చేసేస్తారు సూర్యుడు. అలాగే మీరు కూడా సూర్యుడిలాగా ప్రయాణించు ఎక్కడికి వెళ్తే అక్కడ అందరి హృదయాల్లోన్న భయాన్ని తొలగించేస్తారు. అభయాయ యతరవే, రవి అంటే సూర్యుడు, సూర్యుడిలాగానే మీరు కూడా అభయాన్ని ప్రసాదిస్తారు అని ఇక్కడ నారదుని గుణగానం చేస్తున్నారు. రూపాల ద్వారా రాస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో కూడా, న్యూయార్క్ సిటీ లాంటి అమెరికాలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా జనాలు రాత్రిపూట ప్రయాణించడానికి భయపడతారు. రాత్రి అంటేనే భయం, ఎందుకంటే దొంగలు ఉంటారు, దోపిడీలు జరుగుతాయి, క్రిమినల్ అన్ని యాక్టివిటీస్ ఎక్కువగా రాత్రిపూట జరుగుతాయి. సో అందుకనే భయం అనమాట. రాత్రి అంటే అందరికీ చీకటి అంటే భయం, అంధకారం అంటే భయం, ఏమీ కనిపించదు, ఏం జరుగుతుందో తెలియదు. సో అందుకనే ఈ అంధకారాన్ని తొలగించేది సూర్యుడు. సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుడు ఉదయించినప్పుడు అందరికీ ఇంకా ప్రశాంతం అన్నమాట, ఆ భయం నుంచి ముక్తులైపోతారు. అలాగే నారదుని రాగానే హృదయంలోని అన్ని రకాల భయాలు మనుషులకు వెళ్ళిపోతాయన్నమాట అని ఇక్కడ ప్రచేతసులు ఆ విధంగా సూర్యుడితో కంపేర్ చేస్తున్నారు. ఎందుకు నారదుని అంటే, ఇప్పుడు నారదుని అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ భగవంతుడి యొక్క ప్రతినిధి, లేకపోతే ఆయన గురువు అవునా. ఇలా నారదుని కానీ, నారదుని యొక్క ఏ ఒక్క ప్రతినిధిని కానీ మనం కలిసామంటే, మన అంధకారం ద్వారా ఎన్నో రకాల మనము మానసిక రోగాలు, టెన్షన్స్, భయంతో మనం నిండిపోయి ఉన్నాం. ఇలాంటి అంధకారం అజ్ఞానంలో ఉండడం కారణంగా దీని నుంచి మనను బయట పడేసేది, ఈ అంధకారాన్ని తొలగించేసేది, మనలో అన్ని రకాల భయాల్ని తొలగించేసేది అంటే మన గురువు. సో ఇక్కడ నారదుని కానీ, అలా నారదుని యొక్క ప్రతినిధి అయిన మన గురువులు వస్తే, అప్పుడు మనకు అన్ని రకాల అజ్ఞానం, అంధకారం నుంచి కలిగే భయం నుంచి మనం ముక్తులం అవ్వగలం అని దీని అర్థం అన్నమాట. యదాదిష్టం భగవతా శివేనాదోక్షజేన చ తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశ క్షపితం ప్రభో. ఇప్పుడు వాళ్ళు నారదునికి ఏం చెప్పుకుంటున్నారంటే, ఓ ప్రభు ప్రయశ క్షపితం ప్రభు, హే ప్రభు, మేము మీకు ఏమి చెప్పదలుచుకుంటున్నామంటే, మేము మా యొక్క సాంసారిక జీవితం పట్ల ఎంతో ఆసక్తులు అవ్వడం కారణంగా మేము భగవంతుడు శివుడి నుంచి, విష్ణువు నుంచి పొందిన ఆదేశాలన్నీ కూడా మర్చిపోయాం. ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాలు దాటిపోయింది కదా, శివుడు ఆదేశాలు ఇచ్చింది, విష్ణువుడు వాళ్ళకు వరాలు ఇచ్చి ఆదేశాలు ఇచ్చింది, ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం. సో వేల సంవత్సరాల నుంచి మేము సంసార జీవితంలో ఉండి 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 మర్చిపోయాం వాళ్ళ ఆదేశాలు. అందుకనే ఇక్కడ మనకు రాస్తున్నారనమాట రూపకోసం, అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంచిత. సో మనము ఇంద్రియ భోగ వస్తువుల్ని, విషయాల్ని, జీవితాన్ని ఎంతవరకు గ్రహించాలంటే ఎంతవరకు మనకు అవసరమో అంతే. మరి మనం ఎక్కువగా భోగవృత్తి పట్ల, ఇంద్రియాలను భోగించడం పట్ల, విషయ వస్తువుని భోగించడం పట్ల మనం ఆసక్తి బాగా పెంచుకున్నామనుకోండి, అతిగా చేసామనుకోండి, దాని పట్ల మనం ఎంతో ఆసక్తి పెరిగిపోతుంది. సో అందుకనే మనము ఎంతగా అవసరమో ఇంద్రియాలని అంతగానే భోగించాలి, రెగ్యులేటెడ్ అన్నమాట. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభూతస్య యోగో భవతి దుఃఖ. సో అందుకనే మనము ఇలా రెగ్యులేటెడ్గా ఉండాలి. సో అలా కాకుండా మనం ఏమాత్రం రెగ్యులేషన్ లేకుండా ఇంద్రియాలని భోగించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి అతిగా, సో దాని పట్ల దానివల్ల మనకు భౌతికంగా సంసారం పట్ల కానీ, భౌతిక విషయ వస్తువుల పట్ల కానీ ఆసక్తి అనేది చాలా పెరిగిపోతుంది. దాని ద్వారా మనము ఈ యొక్క భౌతిక బంధంలో ఇరుక్కొని ఇక్కడ చిక్కుని పడిపోయి ఉంటాం. సో ఇది ఒక సంసారిక జీవితంలో ఒక లోపం. అంటే ఇందులో ఏంటంటే అవకాశం ఉంది మళ్ళీ ఇంద్రియాలు భోగించి ఇలా భౌతిక వస్తువులు కానీ, భౌతిక జీవితం పట్ల ఆసక్తి పెరిగి మళ్ళీ బందీ అయిపోయి ఈ జగత్తులోనే ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క సమస్య, ఇది ఒక లోపం అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ ప్రచేతసులు, ప్రభుపాద గారు వర్ణించారు దీన్ని. తన్న ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్వార్థదర్శనం ఏనాంచ సతరిష్యాము దుస్తరం భవసాగరం. ఓ ప్రభు, మమ్మల్ని దయచేసి మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మాకు జ్ఞానోదయం చేయండి. తద్వారా మీరు ఈ చేసే జ్ఞాన దీపం ద్వారా మేము ఈ అంధకారం, భౌతిక అంధకారం నుంచి, మేము ఈ భౌతిక అంధకారమైన సముద్రం నుంచి దాటి బయటకు బయటకెళ్ళాం, ఈ అంధకారం నుంచి మేము బయటపడగలం అనేసి జ్ఞాన దీపేన, అవునా, ఈ జ్ఞాన దీపం, జ్ఞానం తత్వార్థ దర్శనం. సో మీరు మాకు సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి, మా యొక్క అంధకారాన్ని తొలగించండి అని చెప్తున్నారు, అడుగుతున్నారు. సో మామూలుగా ప్రచేతసులు ఎలాగైతే ఇప్పుడు ఒక సాధువుని అడిగారో, ఇది అసలైన విధి విధానం. ఒక సాధువు నుంచి మనం ఏమై అడగాలి, ఏం కోరుకోవాలనే విషయాన్ని మనం ప్రచేతసుల నుంచి నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఒక సాధువుల్ని కానీ శుద్ధ భక్తుల్ని కానీ కలిసినప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు, అవకాశం దొరికినప్పుడు ఏమడగాలంటే, మా అజ్ఞానాన్ని తొలగించండి, మాకు జ్ఞానోదయం చేయండి అనేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించాలి. స్వీకరించడం అంటే వాళ్ళు చెప్పే వాక్యాల్ని విని, ఆదేశాలని విని వాటిని మన జీవితంలో అనుసరించాలి. ఇది అసలైన వరం మనం సాధువుల నుంచి, సాధువు యొక్క సాంగత్యం నుంచి పొందేది. కానీ చాలామంది రూపాల ద్వారా రాస్తున్నారు, గృహస్థులు చాలామంది కూడా ఎప్పుడైనా సాధువులు వాళ్ళ ఇంటికి వస్తే, లేకపోతే వాళ్ళు పిలుస్తారు కూడా రమ్మని. ఎందుకు అంటే వాళ్ళ నుంచి ఆశీర్వాదం కావాలి. ఏం ఆశీర్వాదం? మేము భౌతికంగా ఇంకా బాగా వృద్ధి చెందాలండి, మా అబ్బాయి ఎగ్జామ్ రాస్తున్నాడండి పదో క్లాసు, ఆయనకు ఆశీర్వదించండి, మంచి పాస్ అయ్యి మంచి మార్కులు వచ్చి మంచి కాలేజీలో సీట్ దొరకాలని, మా అమ్మాయికి మంచి పిల్లాడిని వెతుకుతున్నాము, సో మంచి పిల్లాడు దొరకాలి, మంచిగా సుఖంగా ఉండాలి ఆమె భౌతికంగా, సో మీరు ఆశీర్వదించండి. సో ఇలాంటి ఆశీర్వాదాలు భౌతికంగా ఇంకా బాగా సమృద్ధిగా సంతోషంగా సుఖంగా ఉండడానికి సాధువుల్ని పిలిచి మరీ ఆశీర్వాదాలు తీసుకుంటారు. కానీ ఇది కాదు యాక్చువల్లీ. ఇలాంటి ఆశీర్వాదాలు అడగకూడదు మనం. మనం గురువుల దగ్గర కానీ, లేకపోతే మనము మన సాధువుల దగ్గర కానీ, ఇంకా భౌతికంగా నేను ఎలా ఆనందంగా ఉండవచ్చు దానికి నాకు ఆశీర్వాదం కావాలి, దీని ఇలాంటి ఆశీర్వాదాలు అడగకూడదు. మనం అడగాల్సింది ఏంటంటే, ఇలాంటి ఆశీర్వాదాల గురించి అడగాలని ఎక్కడ శాస్త్రాల్లో చెప్పలేదు మనకి, భక్తి శాస్త్రాల్లో. సో మనం అడగాల్సింది ఏంటంటే, ఇక్కడ భౌతిక జగత్తులో నేను బందీ అయిపోయాను, భౌతిక ఆసక్తులతో నిండిపోయాను, మీరు ఎలాగైనా సరే నాకు జ్ఞానోదయం చేయండి, మార్గదర్శనం చేయండి, ఎలా నేను భౌతికంగా ఈ అంధకారం నుంచి, ఈ బంధనం నుంచి బయటపడగలను అన్ని విషయాల గురించి అడగాలి. అలా ఆధ్యాత్మిక విషయాల గురించి మనం అడగాలన్నమాట. మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్ నారదో ముని భగవత్యుత్తమ శ్లోక ఆవిష్టాత్మా బ్రవీన్ృపాన్. అప్పుడు ఇలాంటి ప్రశ్న అడిగారు, సరైన ప్రశ్న అడిగారు ఇప్పుడు ప్రచేతసులు, నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి. సో అప్పుడు మైత్రేయుని ఏమంటారంట, హే విదురా, ఈ విధంగా ఎప్పుడైతే ప్రచేతసులు కోరారో నారదుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి, మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వండి భౌతిక బంధనాల నుంచి ముక్తులు అవ్వడానికి, అంధకారం నుంచి ముక్తులు అవ్వడానికి అని. సో ఆ పరమ భక్తుడైన నారదుని అడిగినప్పుడు, ఏ నారదుని అయితే ఎల్లప్పుడూ భగవత్ చింతనలో నిమగ్నమై ఉంటాడో ఇప్పుడు ఆ నారదుని జవాబు ఇస్తున్నాడు. ఇక్కడ నారదుని కూడా భగవాన్ నారదో ముని అని సంబోధించారు. అదేంటి, నారదుని భగవంతుడు కాదు కదా? అవును, భగవంతుడు కాదు, కానీ ఇక్కడ నారదమునిని భగవాన్ అని ఎందుకు సంబోధించారో ప్రభుపాద వారు వ్యాఖ్యానించారు. ఎందుకంటే మొదటిది ఏంటంటే, నారదముని ఎల్లప్పుడూ చింతించేది కృష్ణుడి గురించే, ఆయన జపించేది కృష్ణనామాన్ని, కృష్ణ మహిమల్ని, ఆయన ఎప్పుడు కృష్ణుడి గురించే ఇంకోరు చెప్తారు, కృష్ణుడి గురించే ఎప్పుడు వింటారు, ఆయన జీవితం అంతా 24 గంటలు కృష్ణమయం అన్నమాట. అందుకనే ఆయన ఎప్పుడు కృష్ణుడి గురించే చెప్తూ ఉంటాడు కాబట్టి, అప్పుడు అలా ఎప్పుడు భగవత్ చేతనంతో నిండిపోయి ఉంటాడు కాబట్టి ఆయన్ని కూడా ఒక్కొక్కసారి అలా భగవాన్ అని అంటారు, సంబోధిస్తారు. ఎప్పుడైనా సరే ఎవరైనా అలా ఎప్పుడైతే ఎప్పుడు భగవంతుడిని 24 గంటలు చింతిస్తారో వాళ్ళ హృదయంలో భగవంతుడు ఎప్పుడు నివసిస్తాడు, అందుకని ఆయన భగవాన్ అని ఉల్లే సంబోధించారు. మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు చెప్తారు, అవునా, మనకు మా మంగళారతిలో మనం పాడతాం కదా గురువాష్టకంలో, సాక్షాధరీత్వేన సమస్త శాస్త్రేర్ ఉక్తస్తథాభావ్యతయేవ సద్భి. సో ఈ గురువు ఎవరు? సాక్షాద్ హరి యొక్క ప్రతినిధి. సో అందుకే మనము అక్కడ భగవంతుడికి ఎలా సమ్మానిస్తాం, మనం గురువు కూడా అలా సమ్మానించాలి. గురువు భగవంతుడు కాదు, కానీ మనం అలా అదే సమ్మానం ఇస్తామన్నమాట గురువుకి కూడా, లేకపోతే నారదుని లాంటి గొప్ప ఋషులకి, సాధువులకి, భక్తులకి. సో ఈ విధంగా ఇక్కడ రాశారన్నమాట. ఈ విధంగా ఎవరైనా సరే సంపూర్ణంగా భగవత్ చేతనంతో నిండిపోయి ఎప్పుడు భగవంతుని వాళ్ళ హృదయాల్లో ధరించుకొని ప్రయాణిస్తారో వాళ్ళని కూడా భగవంతుడిగా మనం సంబోధించవచ్చు. ఓకే, ఇక్కడ అందుకనే చెప్పారన్నమాట. ఇంకా ఎవరైతే ఎప్పుడు ఎవరైనా భగవంతుని ధరించి తన హృదయంలో ప్రయాణిస్తే భగవంతుడి శక్తులు, భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు అన్నీ కూడా భగవంతుడి కృప ద్వారా వాళ్ళకు లభిస్తాయి, వాళ్ళు ప్రదర్శించగలరు. అవునా? అందుకనే ఇక్కడ గొప్ప భక్తుడైన నారదుని భగవాన్ అని సంబోధించారు. ఓకే, నారద ఉవాచ తజ్జన్మతాని కర్మాణి తదాయుస్తన్మనోవచ నృణాం యేన హి విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వర. నారదముని ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక జీవాత్మ పుడతాడో, ఎప్పుడైతే ఒక జీవాత్మ పుట్టిన తర్వాత భక్తి చేసుకుంటుందో జీవాత్మ భగవంతుడికి, అప్పుడే అతని జన్మ, అతను చేసే అన్ని రకాల కర్మకాండ కార్యక్రమాలు, ఆయన జీవితం మొత్తం, ఆయుకాలం, ఆయన మనస్సు, ఆయన వాక్యాలు అన్నీ కూడా పర్ఫెక్ట్. అప్పటి వరకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కాదన్నమాట. అంటే ఒకరి జన్మ సార్థకం ఎప్పుడవుతుంది? ఆయన మనస్సు, వాక్యాలు, ఆయన దగ్గర ఉన్న ఆయువు, ఆయన చేసే కార్యాలన్నీ కూడా ఎప్పుడు సార్థకమవుతాయంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి భగవంతుడికి భక్తి చేసుకుంటాడు. పుట్టిన తర్వాత భగవంతుడికి భక్తి చేసుకోకుండా మీరు ఏం చేసినా ఇంకా వేస్టే. సో ఇక్కడ అందుకే చెప్తున్నారనమాట. ఇక్కడ నృణాం అనే ఒక శబ్దాన్ని ఉపయోగించారు శ్లోకంలో. నృణాం అంటే మనిషి యొక్క జన్మ, మానవ జన్మలోనే ఇది సంభవం అన్నమాట. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం అనేది మనిషి జీవితంలో, మానవ జన్మలో సంభవం. ఆ విధంగా ఉన్నతమైన ఆధ్యాత్మిక చేతను కలిగి ఉన్నవారినే, కృష్ణ భావనామృతంలో ఉన్నవారిని ఆర్యులుగా వర్ణించారు. అవునా? సో ఎవరైతే ఇలాంటి ఆర్యులు భగవంతుడికి భక్తి చేసుకుంటారో వాళ్ళే అందరికన్నా విజయవంతులు, వాళ్ళ జీవితంలో విజయం సాధించిన వాళ్ళు, జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు. సో ఇది అందుకనే ఏ జీవితం, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తాడో అంటే తన జీవితం ఇంకా ధన్యమైపోయినట్టే. సో అందుకే నారదుని చెప్తున్నాడు. ముఖ్యమైనది ఏంటి, ఫస్ట్ పాయింటే క్లియర్ చేస్తాడు, భక్తి. మీరు ఏం చేస్తున్నారో ఏమైనా చేసుకోండి, భక్తి అనేది ఉండాలి. భక్తి చేసుకుంటే మీరు చేసేవన్నీ కూడా పర్ఫెక్ట్, లేకపోతే లేదు. సో ఇంకా క్లియర్గా మనకి నారదుని ఇంకా వాకి వచ్చే శ్లోకాలు ఇంకా విషయాలు చెప్తారు, చూద్దామంట. 10వ శ్లోకం. కిం జన్మ విస్ త్రిభిర్వేహ శౌక్ర సావిత్ర యజ్ఞికై కర్మభిర్వత్రై ప్రోక్ పుంసోపి విబుదాయుష. ఎవరైతే సంస్కృతి సభ్యత తెలిసిన మనిషి ఉంటాడో, అతను సంస్కారవంతుడైన మనిషి అంటే అతను మూడు జన్మలు ఎత్తాడంట. మొదటిది శౌక్ర, రెండవది సావిత్ర, మూడవది యాజ్ఞికై. సో మొదటి జన్మ వచ్చేసి తల్లిదండ్రుల ద్వారా, శౌక్ర అంటే శుక్ర లేకపోతే వీర్యం ద్వారా ఒక జన్మ లభిస్తుంది ఒక జీవాత్మకి. ఇది మొదటి జన్మ, తల్లిదండ్రుల ద్వారా పుట్టే భౌతిక జన్మ. తర్వాత రెండవ జన్మ ఎప్పుడు ఎత్తుతాడంటే, ఆ జీవాత్మ రెండవ జన్మకి ఎప్పుడు లభిస్తుందంటే, జీవాత్మకి ఎప్పుడైతే ఒక గురువుని ఆశ్రయించి గురువు ద్వారా దీక్ష లభిస్తుందో అప్పుడు అది రెండవ జన్మ సావిత్ర అని చెప్పారు, దీక్ష ద్వారా. ఇంకా మూడవ జన్మ యాజ్ఞిక అన్నారు. యాజ్ఞిక అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి అవకాశం దొరుకుతుందో, ఎప్పుడైతే ఆయనకు ఈ అవకాశాన్ని ఇస్తారో, ఇప్పుడు మీరు భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధన చేసుకోవచ్చు. సో విగ్రహ ఆరాధనకి ఎప్పుడైతే వాళ్ళకి యోగ్యత లభించి అవకాశం లభిస్తుందో అప్పుడు ఆ వ్యక్తి మూడవ జన్మ యాజ్ఞిక జన్మ లభిస్తుంది. ఒకవేళ ఇలాంటి మంచి సదుపాయాలు కలిగిన జన్మ లభించిన ఒకవేళ ఒక వ్యక్తికి దేవత రూపంలో జన్మ లభించిన స్వర్గలోకంలో, ఒకవేళ ఒక వ్యక్తి అన్నీ సదుపాయాలు మంచి జన్మ దేవత జన్మ లభించినా కానీ ఒకవేళ భగవంతుడికి భక్తి చేసుకోలేకపోతే అప్పుడు ఈ జన్మే ఆ బతుకే అంతా వ్యర్థం అని చెప్తున్నారు ఇక్కడ. అలా అన్నమాట. అందుకే మీరు ఏం కార్యాలు చేస్తున్నారు, భౌతిక కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు, అవన్నీ కూడా ఒకవేళ భగవంతుడి సంతృష్టి కోసం చెయ్యకపోతే ఇవన్నీ వ్యర్థమే అని ఇక్కడ నారదముని ప్రచేతసులకు చెప్తున్నారు. సో మామూలుగా అయితే వైదిక సంస్కారం సభ్యత అనుసరించే వాళ్ళు మామూలుగా గర్భధారణ సంస్కారం మొదటి సంస్కారాన్ని పాటిస్తారన్నమాట. ఇది జన్మను ఇవ్వకన్నా ముందు పాటించే సంస్కారం. ముఖ్యంగా పైకులాలైన బ్రాహ్మణులకి ఈ యొక్క గర్భధారణ సంస్కారం అనేది పాటిస్తారు. ఒకవేళ గర్భధారణ సంస్కారం పాటించకపోతే ఉచ్చకులాలు, అప్పుడు వాళ్ళ కులము లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ, వాళ్ళ యొక్క పరివారం మొత్తం శూద్రులుగా మారిపోతారు ఒకవేళ గర్భధారణ సంస్కారం పాటించకపోతే. మరి ఈ యొక్క కలియుగంలో అందరూ శూద్రులే పుట్టుకతో. జన్మని జాయతే శూద్ర, జన్మతో అందరూ శూద్రులే. ఎందుకు? ఎందుకంటే ఎవ్వరూ గర్భధారణ సంస్కారం చేయట్లేదు కనుక, పాటించట్లేదు కనుక. ఎందుకంటే ఇది వైదిక పద్ధతి, దీన్ని అనుసరించట్లేదు ఎవరు. కానీ మనకి ఇంకొక విధి విధానం ఉంది, పంచరాత్రిక విధి విధానం. దీని ద్వారా మీరు ఒకవేళ ఇలా గర్భధారణ సంస్కారం చేసుకోలేక శూద్రుడిగా జన్మించినా కానీ ఒకవేళ ఆ వ్యక్తికి కృష్ణ చైతన్యంలో రుచి కలిగితే, కృష్ణ చైతన్యం కృష్ణ భావనామృతం అవ్వడానికి అతనికి ఆసక్తి కలిగితే, అప్పుడు ఆ వ్యక్తికి గనక మనం ఆ అవకాశాన్ని దానికి తగ్గట్టుగా శిక్షణను ఇస్తే ఆ వ్యక్తి ఒక భక్తుడిగా మారగలడు. ఈ కృష్ణ భావనామృత ఉద్యమం యొక్క ఉద్దేశమే అది. ఈ పంచరాత్రిక విధిని మనం అనుసరించి ఒక వ్యక్తి శూద్రుడిగా జన్మించిన ఆ వ్యక్తిని మనం బ్రాహ్మణుడి స్థాయి వరకు తీసుకెళ్లగలము, అతన్ని బ్రాహ్మణుడిగా మార్చగలము. మన శ్రీల సనాతన గోస్వామి వారు ఈ శ్లోకాన్ని అందుకే చెప్పారు హరిభక్తి విలాసంలో. యత కాంచనతాం యాతి కాంస్యం రస విధానత తథా దీక్ష విధానేన ద్విజత్వం జాయతే నృణం. ఒక నరుడికి ద్విజత్వం, ద్విజుడిగా ఎలా మారగలడు? తథా దీక్ష విధానేన, దీక్ష విధానం ద్వారా, దీక్ష ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తి, ఒక మనిషి శూద్రుడు నుంచి బ్రాహ్మణుడిగా మారగలడు. ఎలాగైతే కాంస్యం ఉంటుంది కదా, అదొక ఒక రకమైన మెటల్. ఈ కాంస్యం అనే మెటల్ మెర్క్యూరీతో కలిస్తే అప్పుడు అది గోల్డ్, బంగారంగా మారిపోతుంది. అలాగే ఒక వ్యక్తి శూద్రుడైనా సరే దీక్ష అనే పద్ధతి ద్వారా బ్రాహ్మణుడిగా మారగలడు. సో అందుకనే మన కృష్ణ భావనామృతంలో సో మొదటి దీక్ష లభిస్తుంది, అందులో హరే కృష్ణ మహామంత్రం, హరినామ దీక్ష లభిస్తుంది. ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపం చేసి అన్ని నియమాల్ని, నాలుగు నియమాల్ని సరిగ్గా పాటిస్తే ఒక వ్యక్తి యోగ్యత లభిస్తుంది బ్రాహ్మణుడిగా అవ్వడానికి. ఎందుకంటే బ్రాహ్మణుడు అయితే కానీ మనం విష్ణువుని ఆరాధించుకోలేరు ఒక వ్యక్తి. సో ఈ తర్వాత మళ్ళీ రెండో దీక్ష కూడా లభిస్తుంది, అప్పుడు వాళ్ళు యాజ్ఞిక జన్మ మన కృష్ణ భావనామృతం సొసైటీలో ఉద్యమంలో. సో ఈ విధంగా అందుకే రెండవ దీక్ష లభించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి గాయత్రి మంత్రం కూడా ఆయనకు లభిస్తుంది. అప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించవచ్చు, దాని తర్వాత భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు మందిరంలో, లేకపోతే భగవంతుడి కోసం సేవలు చేసుకోవచ్చు. ఎలాగంటే భగవంతుడి కోసం కుకింగ్, వంట చేయొచ్చు. సో ఇవన్నీ చేయడానికి వాళ్ళు యాజ్ఞిక్ అంటే రెండవ దీక్ష లభించి ఉండాలి మన ఇస్కాన్లో. సో అందుకే ఇలా చెప్తున్నారు ప్రభుపాల్ గారు ఇక్కడ. ఈ విధంగా అంటే అతను ముందు ఏ జన్మైనా అనివ్వండి, ఏ కులమైనా అనివ్వండి, అతను శూద్రుడైనా కానివ్వండి, పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు కృష్ణ భావనామృతంలోకి వచ్చి వాళ్ళు అన్ని సరిగ్గా పాటించి శిక్షణ పొంది మొదటి దీక్ష, తర్వాత రెండవ దీక్ష పొంది వాళ్ళకి యోగ్యత లభిస్తుంది భగవంతుణ్ణి ఆరాధించుకోవడానికి, అంటే బ్రాహ్మణులుగా. ఈ విధంగా దీక్షా విధి విధానం ద్వారా ఒకరు బ్రాహ్మణులుగా మారగలరు. ఇది పంచరాత్రిక విధి, దీన్ని మనము అనుసరిస్తున్నాము. మనకు శాస్త్రాల్లో చెప్పినట్టుగా మన ఆచార్యులు ఇచ్చిన విధంగా. సో ఈ విషయాన్ని మనకి మళ్ళీ మళ్ళీ వేరే వేరు భాగవతంలో ఉన్న శ్లోకాల నుంచి కూడా ప్రభుపాల ద్వారా ఉల్లేఖిస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఇది ఒక పెద్ద సమస్య అనమాట. అదేంటి, ఒక వ్యక్తి శూద్రుడిగా జన్మిస్తే జీవితాంతం అతను శూద్రుడుగానే బతకాలి అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, ధారణని మనసులో మైండ్లో పెట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది మూర్ఖులు. సో అలాంటి మూర్ఖుల యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికే ఇక్కడ ప్రభుపాల ద్వారా విస్తృతంగా తాత్పర్యం రాశారు. ఈ శ్లోకానికి అందుకే 3 పేజీలు తాత్పర్యం రాశారు. ఎందుకంటే ఈ విషయాన్ని బాగా అర్థం చెప్పించడానికి. ఇది మేం చెప్పింది కాదు, శాస్త్రాల్లో చెప్పింది. ఇది పంచరాత్రిక విధి. భాగవతంలో రాశారు, విప్ర ద్విషద్గుణయుతాదరవిందనాభ పాదారవింద విముఖాశ్వపచం వరిష్టం. అంటే ఒకవేళ ఒక బ్రాహ్మణ కులంలో ఒక వ్యక్తి పుట్టాడు కానీ అతనికి బ్రాహ్మణుడి యొక్క ఏ లక్షణాలు లేవు, సో అలాంటి వ్యక్తిని మనం బ్రాహ్మణుడిగా స్వీకరించలేము. కానీ ఒక వ్యక్తి చండాలుడి యొక్క ఇంట్లో పుట్టిన, ఒకవేళ ఆ వ్యక్తి కనుక భగవంతుడికి శరణాగతుడైపోయి భగవంతుడికి భక్తుడైపోతే అతనికి బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఉంటే అతన్ని మనం బ్రాహ్మణుడిగా స్వీకరిస్తాం. అవునా? సో అందుకనే మీరు ఏ కులంలో ఏ జన్మ లభించినా అనేది ముఖ్యం కాదు, మీకు ఏ లక్షణాలు ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు కార్యాలనేది ముఖ్యం. అవునా? అందుకనే భగవంతుడు భగవద్గీతలు రాశారు కదా, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ వివాగశః. ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను కానీ గుణ మరియు కర్మల అనుసారంగా, జన్మ ఆధారితంగా కాదు. ముఖ్యంగా ఈ కలియుగంలో, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒకవేళ మీరు గర్భధారణ సంస్కారాన్ని పాటించకపోతే అప్పుడు పుట్టే సంతానం శూద్రులతో సమానం. సో అందుకని కలియుగంలో ఎవరు కూడా గర్భధారణ సంస్కారం పాటించట్లేదు సాధారణంగా. కాబట్టి మ్యాక్సిమం ఈ శూద్రులే పుడతారన్నమాట. కానీ వీళ్ళందరినీ కూడా మనం బ్రాహ్మణులుగా మార్చచ్చు. ఈ యొక్క భక్తి యోగ దీక్ష విధి విధానం పంచరాత్రిక విధి విధానం ప్రకారం, శాస్త్రాల ప్రకారం. అందుకనే నారదుని ఒక దగ్గర భాగవతంలో అంటున్నారు, యస్యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యత్ అన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, బ్రాహ్మణుడికి బ్రాహ్మణుడి కులంలో బ్రాహ్మణుడి పరివారంలో పుట్టినంత మాత్రాన వ్యక్తి పుట్టుకతోనే బ్రాహ్మణుడు అవ్వడు. కానీ అతనికి బ్రాహ్మణుడు అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి సదుపాయాలు ఉన్నాయి. కానీ అతను ఎప్పటివరకైతే బ్రాహ్మణుడికి ఉండవలసిన యోగ్యత లక్షణాలని అర్జించుకోడో అప్పటి వరకు అతన్ని మనం బ్రాహ్మణుడిగా స్వీకరించలేము అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకో విషయం కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే, అది యదన్యత్రాపి దృశ్యేత. ఒకవేళ మరో పక్షాన, ఒకవేళ శూద్రుడిలో కూడా మీరు బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఒక శూద్రుడికి కలిగి ఉంటే అతన్ని మనం బ్రాహ్మణుడిగా వెంటనే స్వీకరించాలి. ఈ విషయాన్ని ఒక భాగవతంలోనే కాదు, మహాభారతంలో, భరద్వాజ సంహిత, పంచరాత్ర, ఇలా ఇంకా ఎన్నో ఎన్నో శాస్త్రాల్లో స్పష్టంగా ఉల్లేఖించారు. సో చాలామంది ఇవాళ రేపు బ్రాహ్మణులు భగవద్గీతనే చదవట్లేదు, ఇంకా వేరే శాస్త్రాలు ఎప్పుడు చదువుతారు, వాళ్ళకి టైమే లేదు, వాళ్ళు ఎక్కడో జాబుల్లో బిజీగా ఉన్నారన్నమాట. సో పేరుకు మాత్రమే బ్రాహ్మణులు అంతే, కానీ చేసే కార్యాలు శూద్రులు యొక్క కార్యాలు, ఎక్కడో జాబ్ చేసుకోవడం శూద్రులాగా. సో అందుకనే ఇలాంటి వాళ్ళని మనం బ్రాహ్మణులుగా స్వీకరించలేము. పుట్టుకతో బ్రాహ్మణులు ఎవరు, వాళ్ళకు లక్షణాలు ఉండాలి, ఆ యోగ్యత ఉండాలి. మొట్టమొదటిది వేదశాస్త్రాలని బాగా చదివి ఉండాలి. వేదశాస్త్రాలని చదవలేదు, పూజన్ పఠన్ పాఠన్ ఇవన్నీ బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు. వేదశాస్త్రాన్ని చదవడం, ఇంకొకరికి చెప్పడం, ఇది బ్రాహ్మణుడి యొక్క ముఖ్య కర్తవ్యం. సో అది ఇప్పుడు ఉన్న బ్రాహ్మణులు చేయట్లేదు. అందుకని వీళ్ళని మనం పుట్టుకతో పుట్టిన లేకపోతే కులంలో పుట్టిన పరివారంలో పుట్టిన వాళ్ళని జస్ట్ బ్రాహ్మణుల కరలో పరివారంలో పుట్టారని వాళ్ళని మనం బ్రాహ్మణులుగా స్వీకరించలేము. ఇంకా ఇక్కడ అందుకే చెప్తున్నారు, ఇది ఒకటైతే ఇంకొకటి మీకు దేవత జీవితం అంటే దేవతలకు ఉన్నంత పెద్ద ఆయు లభించినంత మాత్రాన మీరు భగవంతుడికి భక్తి చేసుకోలేకపోతే వేస్ట్ జీవితం. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుహు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్ర విదూ జనాః. ఇక్కడ అందుకే చెప్పారనమాట ఈ యొక్క శ్లోకంలో కూడా విభూదాయుష అని చెప్పారు కదా, మీకు గనక పెద్ద ఆయువు లభించింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎన్నో సంవత్సరాలు కోటి కోటి సంవత్సరాలు జీవిస్తాడు అవునా, దేవత సంవత్సరాలు. సో అలా మీకు అంత పెద్ద జీవితం లభించిన దేవతలో ఒక 10,000 సంవత్సరాలు లక్షల సంవత్సరాలు కోటి సంవత్సరాలు మీకు జీవించి ఆయువు లభించిన ఒకవేళ మీరు భక్తి చేసుకోకపోతే మీ జీవితం అంతా వ్యర్థమే అని దాని గురించి ఇక్కడ ప్రభుపాదులు రాశారు. ఓకే సో నెక్స్ట్ శ్లోకం చూసుకుందామంట. శృతేన తపస వాకిం వచో బిశ్చిత్త వృత్తిభిః బుద్ధ్యా వాకిం నిపుణయ బలే నేంద్రియ రాధస. భక్తి లేకుండా మీరు ఎన్ని రకాల తపస్సులు చేసినా ఎంత శ్రవణం చేసినా ఎంత గొప్ప వాక్చాతుర్యం ఉన్నా ఎంత గొప్పగా ఆలోచించే శక్తి తెలివితేటలు ఉన్నా ఎంత శక్తి ఉన్నా మీ ఇంద్రియాలకి ఎంత సామర్థ్యం ఉన్నా అంత వ్యర్థమే. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ నారదుని ఎందుకు చెప్తున్నాడు అంటే చాలామందికి ఈ విషయం సరిగ్గా తెలియదు, భక్తి యొక్క గొప్పతనం. సో మనము భక్తి అనేది ముఖ్యమైనది. ఇవన్నీ ఉన్నాయి కానీ భక్తి లేదనుకోండి అన్నీ వేస్టే. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి. ఉపనిషద్దులో ముండక ఉపనిషద్దులో ఒక శ్లోకం వస్తుంది, నాయమాత్మ ప్రవచనేన లభ్యూ నమేధయాన బహునా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యస్ తస్యైష ఆత్మా వివృణుతే తాను స్వాం. అంటే మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏదో మనము వేదశాస్త్రాలు చదివేస్తున్నాం, ఎన్నో వేదాలు చదివడం చదివేసినంత మాత్రాన మనకు మన భగవంతుడికి ఉన్న సంబంధము పెరిగిపోతుంది అని గ్యారంటీ ఏం లేదు. ఎంతోమంది మాయవాది సన్యాసులు ఉన్నారు, ఆ మాయవాది సన్యాసులు పొద్దున రాత్రి వేదాలను తెగ చదివేస్తుంటారు, అయినా కానీ వాళ్ళకి భగవంతుడితో సంబంధమే సరిగ్గా ఇంకా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అవునా. సో అలా వేదశాస్త్రాలు తెగ చదివడంతోనే మీకు భగవంతుడి గురించి సంబంధం మీకు స్థాపించబడుతుందని కూడా మూర్ఖత్వం. ఇలా ఎన్నో రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఇవాళ రేపు కొన్ని కొన్ని ధర్మాల్లో రకరకఠోరమైన తపస్సులు ఎంతో భయంకరమైన వ్రతాలు పాటిస్తారు, కానీ కృష్ణుడిని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. కృష్ణుడు అంటే ఎవరు ఆ విషయం వాళ్ళకి తెలీదు. కృష్ణుడిని పూజించరు, రకరకాల తపస్సులు రకరకాల వ్రతాలు చేసుకుంటుంటారు, అలాంటివన్నీ వ్యర్థం. అలాగే కొంతమంది ఉంటారు రామాయణం భాగవతం గీత పారాయణం చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. టీవీ ఛానల్లో చాలామంది ఫేమస్ వచ్చే వాళ్ళే తెగ వినేస్తుంటారనమాట, బా ఎంత బాగా చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడు చాలా బాగా చెప్తున్నాడు. కానీ వాళ్ళు భక్తులు కాదు, డబ్బుల కోసం చెప్తున్నాడు, ఖ్యాతి కోసం చెప్తున్నాడు. సో ఈ విధంగా కొంతమంది ఎంతో మంచి వాక్చాతుర్యం ఉండొచ్చు, వాళ్ళు ఎన్నో శాస్త్రాల్ని బాగా చదివి దాన్ని బాగా మంచిగా అర్థమయ్యే విధంగా ఆకట్టుకునే విధంగా చిలుక పలికినట్టు పలకొచ్చు అన్ని శ్లోకాలని. కానీ వాళ్ళు సొంతంగా ఒకవేళ భక్తులు కాకపోతే ఎంత గొప్ప ప్రవచనాలు ఇచ్చినా ఎంతమంది చప్పట్లు కొట్టినా అంతా వ్యర్థమే. టీవీలో ఎంతోమంది వాళ్ళని చూస్తుండొచ్చు వింటుండొచ్చు, వాళ్ళని చాలా ఖ్యాతి సంపాదించవచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రవక్తల్లాగా భాగవతం గురించి ఎన్నో పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తారు. చెప్పాలంటే తెలుగులో ఉన్నారు కొంతమంది చాలా ఫేమస్ స్పీకర్స్, భాగవతం పైన క్లాసులు ఇస్తారు, కానీ వాళ్ళు భగవంతుడినే నమ్మరు, మాయావదులు అనమాట. భగవంతుడు రూపం ఉందనే నమ్మరు, కానీ భగవంతుడి కథలు చెప్తా ఉంటారు. చాలామంది అమాయక ప్రజలు వినేసి ఓ వీళ్ళే గొప్ప భక్తులు అనుకుంటారు, కానీ వాళ్ళు భక్తులే కాదు. సో అందుకే ఇలా జస్ట్ మీకు పాండిత్యం ఉండడం ఉంటినంత మాత్రాన మీరు గొప్ప భక్తులు అయిపోరు. భక్తి లేకపోతే వ్యర్థమే ఇలాంటి పాండిత్యం కూడా. అలాగే ఇంక ఇంద్రియాలు కొంతమంది చాలా శక్తి బలము ఇంద్రియాలు చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ ఎంత ఉన్నా కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఇంద్రియాలు మనకన్నా పశువులకి ఇంకా బాగా పనిచేస్తాయి. ఎలాగంటే సపోజ్ ఒక ఉదాహరణకి వల్చర్స్ గద్దెలు ఉంటాయి కదా, అవి ఎంతో పైన ఎత్తు నుంచి ఆకాశంలో పైనుంచి ఎక్కడి నుంచో కింద భూమి మీద ఎక్కడ ఆహారం ఉందో ఎక్కడ చచ్చిపోయిన శవం ఉందో వెంటనే వాటిని వాటికి కనిపించేస్తాయి. ఎంతో పైనుంచి కిలోమీటర్ల పై నుంచి చూడగలవు, మనం చూడలేము, అటువంటి దృష్టి మనకు లేదు. అలాగే కుక్కలు ఉన్నాయనుకోండి, అవి ఎంతో దూరం నుంచి కూడా వాసనని పసగట్టేయగలవు, వాసన పీల్చుకొని అర్థం చేసుకోగలవు ఏంటనేది. మనకు కూడా అంత శక్తి లేదు. అలాగే ఒక చేప సౌండ్ శబ్దాన్ని ఎలా విని అర్థం చేసుకోగలదో అంత మనకు కూడా సామర్థ్యం లేదు. ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో ఇచ్చారు. సో అందుకనే ముఖ్యమైనది అంటే మీ ఇంద్రియాలు ఎంత గొప్పగా ఉన్నా సరే, కానీ ఒకవేళ అవన్నీ కూడా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి భగవంతుడి సేవలో మనము ఉపయోగించలేకపోతే అప్పుడు అవన్నీ కూడా ఇంద్రియాల్లో ఎంత శక్తి ఉన్నా మీకు ఎంత బలం ఉన్నా అంతా వ్యర్థమే. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం, 12వ శ్లోకం. కిం వా యోగేన సాంఖ్యేన న్యాస స్వాధ్యాయ యోరపి కిం వా శ్రేయోభిరణ్యైశ్చ నయత్రాత్మా ప్రదోహరిహి. సో మీరు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నారు, తద్వారా ఒకవేళ మీరు భగవంతుడిని తెలుసుకోలేకపోతే అర్థం చేసుకోలేకపోతే మీరు చేసే ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా వ్యర్థమే. అంటే మీరు రకరకాల యోగాసనాలు చేస్తున్నారు, లేకపోతే రకరకాల విషయాలను అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు, రకరకాల తపస్సులు చేస్తున్నారు, సన్యాసశాస్త్రము గ్రహించారు, వేదశాస్త్రాల్ని చదువుతున్నారు, ఇవన్నిటి ద్వారా మీరు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు ఆ ప్రయత్నంలో ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఒకవేళ మీరు భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతే ఈ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం. సో సారం ఇది, ఏం చేసినా మనం దాని ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలి, భగవంతుడే మన లక్ష్యంగా ఉండాలి. ఇంకా ఇవన్నీ ఏవో రకరకాల మార్గాలు ఉన్నాయండి, కానీ ఇవన్నీ మార్గాలకు భక్తి లేదనుకోండి వ్యర్థం. అదే మనకు చరితామృతంలో చెప్పారు, భక్తి వినా కేవల జ్ఞానే ముక్తి నహి హోయ్, భక్తి సాధన కొరే ప్రాప్త బ్రహ్మలే. అవునా? సో భక్తి లేకుండా మీరు ఎంత జ్ఞానాన్ని పొందినా అటువంటి ముక్తి లాభం లేదు మనకి. ఇంకా భక్తి సాధన చేయకపోతే మనం అసలు ఆ బ్రహ్మని కూడా బ్రహ్మజ్యోతిలో కూడా చేరుకోలేము. సో అంటే బ్రహ్మంలో విలీనం అవడానికి కూడా మీకు కొంచెం భక్తి అవసరం అంట. అవునా? సో అందుకని మాయావాదులు కూడా ఒక్కొక్కసారి హరే కృష్ణ మహామంత్రం జపం చేసేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేసేసి బ్రహ్మంలో విలీనం అయిపోదాన్ని. సో ఏదో విధంగా కొంచెం భక్తి ఎలిమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు కర్మ, జ్ఞాన, యోగ ఇవన్నీ కూడా మీకు సరైన ఫలితాలని ఇవ్వాలి అంటే దానికి భక్తితో కొంచెం అన్న కనెక్షన్ ఉండాలి. ఎంతో అంత కొంచెం అందులో భక్తి కనెక్షన్, అప్పుడే అవి సక్సెస్ఫుల్ అవ్వగలవు ఫలితాలని. కానీ భక్తి దేని మీద ఆధారపడదు. సాంఖ్య, యోగ, కర్మ ఇవన్నీ అవసరం లేదు భక్తికి. భక్తి ఏ వేరే పద్ధతి మీద ఆధారం పడి ఉండదు, స్వతంత్ర. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. శ్రేయసామపి సర్వేషాం ఆత్మహ్యవధిర్ అర్థతః సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మద ప్రియః. సో అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎవరి గురించి సాక్షాత్కారం మనకు అవ్వాలి అంటే ఆ భగవంతుడి గురించి. ఈ భగవంతుడే అన్నిటి లక్ష్యం. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అన్నిటి లక్ష్యం ఆ పరమేశ్వరుడు భగవంతుడు మాత్రమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏం చేస్తున్నాము, దాని లక్ష్యం ఏంటనేది మనకు క్లియర్గా ఉండాలి. లక్ష్యం భగవంతుడా, అప్పుడే అది కరెక్ట్. అప్పుడే అది సరైన ఫలితాన్ని ఇస్తుంది, అప్పుడే అది లాభదాయకం, లేకపోతే వ్యర్థం. సో ఫైనల్గా మీరు ఏమైనా చేసుకోండి, కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ, అష్టాంగ యోగ ఏమైనా చేసుకోండి, కానీ ఫైనల్గా మీరు రావాల్సింది భక్తి యోగకి, భగవంతుడికి భక్తి చేసుకోవాలి. ఇది ఫైనల్ కంక్లూషన్ అన్నమాట. ఓకే, సో ఇంకొక లాస్ట్ ఒక శ్లోకం చూసుకొని మనము ఈరోజు చర్చ ముగిద్దామంట, మిగతా శ్లోకాలు రేపు చూసుకుందాం. యథాతరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కందభుజోపశాఖాః ప్రాణాపహారచ్చయతేంద్రియాణాం తథైవ సర్వార్హనమచ్యుతేచ్య. యథాతరోర్మూల నిషేచనేన అంటే ఎలాగైతే మీరు ఒక చెట్టు యొక్క మూలంలో, వేర్లలో, రూట్స్లో నీళ్లు పోస్తారో అప్పుడు ఏమవుతుంది, తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ, అన్ని తృప్తి చెందుతాయి, అన్నిటికీ ఆ నీటి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎవరికి? శాఖ, ఉపశాఖ అంటే బ్రాంచెస్, శాఖ ఉపశాఖ, పళ్ళు, ఫలాలు, పువ్వులు, ఆకులు, అన్నిటికీ నీళ్ళు చేరిపోతాయి. ఎలాగ మూలంలో మీరు నీళ్ళు వేస్తే చెట్టులో ప్రతి భాగానికి నీరు ఎలా వెళ్ళిపోతుందో, అవన్నీ ఎలా తృప్తి చెందుతాయో. ప్రాణోపహార చయతేంద్రియాణం, ఎలాగైతే మీరు ఆహారాన్ని కడుపులో పంపిస్తే ఆ ఆహారం జీర్ణించుకున్న తర్వాత ప్రతి ఒక్క ఇంద్రియానికి ఆ శక్తి లభిస్తుందో, తథైవ సర్హా సర్వార్హనమచ్యుతేజ, అలాగే మీరు ఆ అచ్యుతేజ అంటే భగవంతుడు శ్రీకృష్ణుణ్ణి పూజించుకుంటే సర్వార్హనం, సర్వ అందరిని పూజిస్తారు కదా, రకరకాల దేవతల్ని అందరినీ పూజించినట్టే భగవంతుడు శ్రీకృష్ణుడు పూజిస్తే ఇంకా ఎవరిని పూజించే అవసరమే లేదు. మీరు పూజించాలనుకుంటే పూజించుకోవచ్చు, భగవంతుడిని కృష్ణుడిని పొందడానికి, కృష్ణ ప్రేమ భక్తి పొందడానికి పూజించుకోవచ్చు ఏది దేవి దేవతలనైనా. కానీ మనం కృష్ణుడిని పూజించుకుంటే ఇంకా సపరేట్గా వేరే దేవి దేవతల్ని పూజించుకునే అవసరం లేదు. కృష్ణుణ్ణి పూజించుకోవడం ద్వారా అందరూ సంతృప్తి చెందుతారు. అంటే మళ్ళీ సపరేట్గా ఇంకొక ఒక్కొక్క దేవతని పూజించి సంతృప్తి శాంతపరిచే అవసరం లేదు. భగవంతుడు శ్రీకృష్ణుని పూజించుకుంటే సరిపోతుంది, అందరినీ పూజించుకున్నట్టే, అందరి పూజ అయిపోయింది, అందరూ సంతృప్తి చెందుతారు. ఈ విషయం మనకు క్లియర్గా ఉండాలన్నమాట. అదే ఇక్కడ రాశారు, దీనికి రెండు ఉదాహరణలు ఇచ్చారు అందుకే. అవునా? ఎలా 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 ఎలాగంటే ఇలాగే. ఎందుకు? ఈ దేవతలు, ప్రతి జీవరాశులు అవన్నీ కూడా చెట్టుకున్న పువ్వులు, ఆకులు, శాఖలు, ఉపశాఖలు, పళ్ళు ఇలాంటి వాటితో సంబంధం. భగవంతుడు శ్రీకృష్ణుడు మూలం, అందుకనే మాధవ సేవ, మాధవుణ్ణి మనం భగవంతుడు శ్రీకృష్ణుని సేవ చేసుకుంటే ఆయనను సంతృప్తిపరిస్తే యస్మిన్ తుష్టిం జగత్ తుష్టిం, జగత్తంతా సంతృష్టి అయిపోతుంది, సంతృష్టి చెందుతుంది. అలా అన్నమాట, మాధవ సేవే అప్పుడు అందరి మానవులకి సేవ అయిపోతుంది. ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ఎంతసేపు మీరు, ఎంత 33 కోట్ల దేవతల్ని ఎంతమందిని పూజిస్తారు, ఎంతమందిని ఇండివిజువల్గా సపరేట్గా మీరు సంతృష్టిపరచడానికి ప్రయత్నిస్తారు, అది అసంభవం. అందరినీ ఒకే షాట్లో సంతృప్తిపరచాలి, మొత్తం జగత్తునే సంతృష్టిపరచాలి, మొత్తం మానవ జాతిని సంతృష్టిపరచాలి అంటే భగవంతుడికి మీరు భక్తి చేసుకోవాలి, భగవంతుడిని సంతృప్తిపరచడానికి మీరు ప్రయత్నించాలి. మీ అన్ని కార్యాల ద్వారా భగవంతుడిని సంతృప్తిపరచాలి, అన్ని కార్యాలు కూడా భగవంతుడికి అర్పించాలి, అన్ని కార్యాలు చేసుకున్న ఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించాలి, మీ దగ్గర పెట్టుకొని భోగించకూడదు. అప్పుడు మీరు సంతృష్టిగా ఆనందంగా ఉండొచ్చు, సంతృప్తి అనేది అసలైన సంతృప్తిని అప్పుడే మీరు రుచి చూస్తారు, అప్పటివరకు రుచి చూడరు. ఏ రోజైతే మీరు భగవంతుడికి అన్నీ సమర్పించి సేవలు వినియోగిస్తారో, మీ ఇంద్రియాలు, మీ ఫలాలు, ధనాన్ని అన్నింటినీ, అప్పుడే మీరు అసలైన ఆనందాన్ని అనుభవించగలరు. ఎప్పటివరకు మీరే భోగిస్తూ, అలా లెక్చర్ వింటున్నారు కానీ మీరే భోగిస్తూ ఉన్నారనుకోండి, అసలైన ఆనందాన్ని అనుభవించలేరు, అసలైన సంతృప్తిని ఎప్పుడూ అనుభవించలేరు. కృష్ణ భక్తి కోయిలే సర్వకర్మ కృత హోయ్, కృష్ణ భక్తి చేసుకుంటే చాలు, అన్ని కర్మలు అయిపోయాయి, అన్ని కార్యాలు అయిపోయాయి, ఇంక వేరే అవసరం లేదని మనకు చైతన్య చరితామృతంలో చెప్పారు. సో దీంతో ఈరోజు యొక్క విషయాన్ని, చర్చను ఇక్కడ ముగిస్తాను. నేను 15వ నంబర్ శ్లోకం నుంచి రేపు చర్చించుకుందామంట, అప్పటి వరకు సెలవు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. శ్రీల ప్రభుపాదికి జయ్. సమవేత గౌరభక్త వృందికి జయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బో.